ओम शांति। तो टीचर अयिन परमात्म नुंचि क्लास विने मुंदु अंदरमु आत्मिक स्थितिलोकि वच्चुकुन्नामु। दानिकि मनं चेयवलसिन संकल्पमु नेनु आत्मनु ज्ञान स्वरूपान्नि शिव परमात्म ना तंद्री తర్వాత నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువు బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామి ఇప్పుడు మనం ఏవైతే సంకల్పాలు చేశామో వీటి ఆధారంగా రోజంతా మన యొక్క ఆలోచన వాక్కు కర్మన అన్నది ఉండాలి. ఇది యాక్చువల్ గా ధారణ అన్న మూడవ సబ్జెక్ట్. సో ఇక్కడ జ్ఞానం అన్న మొదటి సబ్జెక్ట్ లో ఏం చెయ్యాలా అని చెప్పి బాబా చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఈ ధారణ అన్న మూడవ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలి. దానికంటూ సపరేట్ గా మళ్ళీ ఏదో బుక్ మళ్ళీ చెప్పడం అంటూ ఉండదు. తర్వాత స్వమానాలు ఏవైతే అభ్యాసం చేస్తున్నారో ఈ అభ్యాసం అన్నది చేస్తున్నప్పుడు సంవత్సరాల తరబడి మేము ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుడని అన్న అభ్యాసం చేస్తున్నారు. అష్టశక్తులు ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తీసుకురావాలి. సో అష్టశక్తుల్లో ముఖ్యంగా పరిశీలన శక్తి, నేను ఏ సంకల్పం చెయ్యాలి, శ్రేష్ట సంకల్పం చెయ్యాలా వ్యర్థ సంకల్పం చెయ్యాలా అన్నది అక్కడ ఎప్పటికప్పుడు మనకి ఆత్మ ఇండికేషన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ బాబా టచ్ ఇస్తారని అనొద్దు. అష్టశక్తులు మనకిచ్చారైనా మనం వాడుకోవాలి వాటిని. సో ఇప్పటి నుంచి ఎవరెవరైతే బాబా చూసుకుంటారు, బాబాకి చెప్పేశాను బాబా చూసుకుంటారని అంటున్నారో అలాంటి విద్యార్థులందరూ మనకి బాబా అష్టశక్తులు ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని సంకల్పాలు ఏది వ్యర్థము ఏది శ్రేష్టము అన్న విషయాన్ని అక్కడ పరిశీలించి అప్పుడు ఆ సంకల్పాలు చేస్తూ పోవాలి. సో ఏది శ్రేష్టము ఏది వ్యర్థం అన్నదే బాబా మురళిలో ఇచ్చేశారు. సో మనం ఎలాగో క్లాసులు చెప్పుకుంటున్నాం కాబట్టి మొన్న కూడా ఆ రకంగా ఆలోచించకండి, కర్మల ఖాత ఉందని ఆలోచించకండి అని ఎక్కడెక్కడ బాబా చెప్తారు అవి బాబా ఇచ్చిన సంకల్పాలు. తర్వాత ఇది మీకు స్మృతి ఉందా, కల్పవృక్ష జ్ఞానానికి వచ్చేసరికి మీరు పూర్వీకులు పూజనీయులు అన్న విషయం మీకు స్మృతి ఉందా గుర్తుందా అని ఎక్కడెక్కడ అడుగుతారో అట్లాంటివన్నీ సంకల్పాలు అన్నట్టే. సో అవి రోజంతా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు సప్తమయుగం శ్రేష్ఠ యుగం అని చెప్పి అక్కడ ఏదైతే సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయని చెప్పుకున్నాము. ఆ తర్వాత కల్పవృక్ష జ్ఞానం అంటే మన నుంచే సంకల్పాలు విశ్వంలోని ఆత్మలకి, అంటే కల్పవృక్షము ఈ మొత్తం 5000 సంవత్సరాల వచ్చే విశ్వంలోని ఆత్మలు అంటే చెట్టుకున్న ఆఖరి ఆకు వరకు శక్తి మన నుంచే వెళ్తుంది, అంటే ప్రతి ఆత్మకి మన నుంచే వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ బాబా బీజాన్ని శక్తిశాలిగా చేయాలంటారు. సో ఇక్కడ మన నుంచి వెళ్తున్న సత్వం అయినా రజు అయినా తమో అయినా అన్ని ఆత్మలు క్యాచ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కర్మలు ఏ రకంగా ఉంటాయో వాటి యొక్క పర్యవసానానికి కూడా మనమే బాధ్యులము. సో అంత బాధ్యత తీసుకుని కర్మలు ఆచరించాలని ఈ 3 రోజుల్లో చెప్పుకున్నాము. సో దీనికి కంటిన్యూషన్ గా చెప్పిన ఇంకో మురళి ఏంటంటే లా మేకర్స్, నియమ రూపకర్తలు. సో నియమము అంటే చట్టము, లా. కానీ విద్యాలయంలో నియమాలు అని అంటే దేహ నియమాలు అని చెప్పి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మనము అర్థం చేసుకునేటప్పుడు బాబా మురళిలో స్వభావాన్ని మార్చుకుని అంటాడు. ఈ మురళిలో కూడా ఉంది స్వభావము అంటే ఆత్మిక భావము. స్వ ఎవరు? ఆత్మ. స్వని దేహం కింద అర్థం చేసుకుంటే దేహ నియమాలు బయటకు వచ్చేస్తాయి, స్వని ఆత్మ కింద అర్థం చేసుకుంటే ఆత్మిక నియమాలు అని చెప్పి అర్థం అవుతుంది. సో ఇది ఇంతకు బాబా పెట్టిన నియమాలు ఆత్మకు పెట్టారా దేహానికి పెట్టారా అన్న దానికి చెకింగ్ పాయింట్. అంటే ఇక్కడ వివేకాన్ని వాడితే మనము మరజీవ జన్మ అన్నది ఒకటి తీసుకున్నాం, ఈ పాయింట్ మర్చిపోవద్దు. సో మరజీవ జన్మ అంటే బుద్ధి ద్వారా దేహం, దేహ సంబంధికులు, వస్తు పైభోగాలు వీటన్నిటినీ వదిలేసాం మనం. సో బాబా ఇస్తున్న ఉదాహరణ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కానీ శరీరాన్ని వదిలితే, శరీరాన్ని ఆత్మ వదిలేసినప్పుడు ఏమవుతుంది, ఆ శరీరాన్ని కాల్చేయడమో పూడ్చేయడమో చేస్తున్నాను. సో ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, గౌరవము, ప్రతిష్ట, వస్తు వైభోగాలు ఇంకా అన్ని వదిలేసినట్టే. దాన్ని మనం బుద్ధి వదిలేసారు. పార్వతక్కయ్య ఏదో సౌండ్ వస్తోంది, పార్వతక్కయ్య లైఫ్ సో ఇక్కడ ఆ దేహ నియమ మరజీవ జన్మకు వచ్చేసరికి బుద్ధి ద్వారా మరజీవ జన్మ అంటే సంకల్పం ద్వారా, నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను అన్న సంకల్పం ద్వారా జన్మ తీసుకున్నాం ఇక్కడ మనం. ఎప్పుడైతే ఆ రకంగా దేహాన్ని బుద్ధి ద్వారా వదిలేసామో, ఇంకా బాబా ఏది చెప్పినా దేహానికి వర్తింప చేయడానికి లేదు. ఆ దేహానికి వర్తింప చేసేసరికి ఏమైపోయిందంటే దేహ నియమాలు డామినేట్ అయిపోయాయి. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈరోజు ఈ లా మేకర్స్ అని మనం ఏదైతే క్లాస్ అని అనుకున్నామో ఆ క్లాస్ లో కూడా చెప్పుకుందాము. సో మురళి చదివేటప్పుడు కొంచెం వాక్యాలని వెనక్కు నేను ముందు చదువుతున్నాను అర్థం చేయించడం కోసమని. సో పుస్తకాలు చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ లా మేకర్స్ గురించి చెప్పి ఆ తర్వాత బాబా ముందు చెప్పిన ఈ స్వభావము అన్న దాని గురించి ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. సో ఇక్కడ బాబా ఏమంటారంటే, బాగ్దాద పిల్లలకు ఈరోజు ఒక కొత్త బిరుదు టైటిల్ ఇస్తున్నారు, లా మేకర్స్, నియమ రూపకర్తలు. వారు పీస్ మేకర్స్ అనే టైటిల్ ఇస్తారు, కానీ ఈరోజు బాగ్దాద పిల్లలందరికీ మీరందరూ లా మేకర్స్ అనే టైటిల్ ఇస్తున్నారు. సత్యయుగంలో ఏవైతే నియమాలు నడుస్తాయో వాటిని తయారు చేసేవారు మీరే. మేము లా మేకర్స్ అనే స్మృతి ఉండటం ద్వారా ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని వేస్తారు. మీరు ఏ అడుగు అయితే వేస్తున్నారో అది నియమంగా తయారవుతుంది. సో సబ్జెక్టు ఒకదానికి ఒక మురళికి ఒక మురళికి లింక్ ఉంది. విద్యార్థులు ఏం చేస్తారంటే చదివేటప్పుడు ఏదో ఒక మురళి తీసి చదువుతారు, చదివి మాకు అర్థం కాలేదు అంటారు. ఇప్పుడు నిన్న కల్పవృక్ష జ్ఞానంలో బాబా ఏం చేసి చెప్పారు, మీ ప్రతి సంకల్పము విశ్వంలో వెళ్తుంది, దాన్ని ఆత్మలు క్యాచ్ చేసి వాళ్ళు కూడా ప్రవర్తించినప్పుడు అదే అక్కడ నియమం కింద ఒక పద్ధతి కింద వచ్చేస్తుంది. సో అలా ఒక మురళి ఒక మురళి లింక్ పెట్టుకుని చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ అవ్యక్త మురళిలో అర్థం కాదు అని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం జరిగిందో, ఇప్పుడు ఆ ప్రచారాన్ని కూడా మనము ఆపేసి సత్యమైన జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మన సంకల్పాల తీవ్రత ఎంత దూరం వరకు వెళ్తుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత జన్మలు రచించుకునేటప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి సంబంధించి రచించుకోవాలా, లేకపోతే ఈ క్రిస్టియన్స్, ఇస్లాము, బుద్ధులు, జైన్స్ ఈ వేరే మతాల్లోకి వెళ్ళిపోవాలా ఏంటన్నది అన్ని మనం నిర్ణయించుకుంటున్నాము. సో కాబట్టి ఇక్కడ బాబా మీకు ఈరోజు లా మేకర్స్, నియమ రూపకర్తలు అంటే చట్టాలని రాస్తుంది కూడా మీరే. సో రాయడం అంటే ఇక్కడ మన సంకల్పాల ద్వారా రచిస్తున్నాం మనము. సో వారు పీస్ మేకర్స్ అనే టైటిల్ ఇస్తారంటే ప్రపంచంలో ఎప్పుడైనా శాంతి సభలు పెడుతూ ఉంటారు, ఈ శాంతి సభలు పెట్టినప్పుడు ఎవరికో ఒకరికి అభివృద్ధి ఇస్తుంటారు వీళ్ళు శాంతి దూతలు అని చెప్పి. కానీ ఈ రోజు బాబా ఏమంటారంటే, నేను మీకు లా మేకర్స్ అనే బిరుదుని ఇస్తున్నాను. సత్యయుగంలో ఏవైతే నియమాలు నడుస్తాయో, ఏవైతే రూల్స్, ఏవైతే చట్టాలు నడుస్తాయో వాటిని తయారు చేసేవారు మీరే. మేము లా మేకర్స్ అనే స్మృతి ఉండటం ద్వారా ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని వేస్తారు. నిజంగా లా మేకర్స్ మన సంకల్పాల ద్వారానే చట్టాలు రాయబడుతున్నాయని మనకు ఏమైనా గుర్తుందా అంటే గుర్తులేదు. ఎందుకంటే మనం మురళి చదువుకోలేదు కాబట్టి. ఇప్పుడు చదువుకున్నాక జాగ్రత్త పడాలి. సో ఇక్కడ సత్యయుగంలో నియమాలు చట్టాలు ఏం తయారవుతున్నాయి అని అంటే, అక్కడ ఆత్మలందరూ ఆత్మ యొక్క స్వధర్మాన్ని అనుసరించి జీవన విధానం ఉంటుంది. సో అది ఏ రకంగా అక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు సంగమ యుగంలో ఎవరైతే ఆత్మకు సంబంధించిన స్వధర్మము శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానం సుఖము ఆనందము శక్తి ఉందో వీటిని తమ జీవితంలో ధారణ చేస్తే ఆత్మలో సత్యయుగి సంస్కారాలు స్థాపన అవుతున్నాయని అర్థం. బాబా మురళిలో సత్యయుగం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే ఎక్కడ వస్తుందని అనుకుంటారు చాలా మంది. ఆత్మలో చూడాలి. స్థాపన అన్నా వినాశనం అన్నా విద్యార్థులు ఏం చేస్తున్నారంటే బయట చూస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ బిల్డింగులు కడుతున్నారు స్థాపన జరగడానికి, ఎక్కడ బిల్డింగులు కూలిపోతున్నాయి, ఎక్కడ బాగు భూకంపాలు వస్తున్నాయి. బాబా చెప్పారు కదా మొత్తం అంతా ప్రకృతి ఊడ్చేస్తుంది తుడిచేస్తుంది అని చెప్పి, ఏది జరగట్లేదు కదా అని చెప్పి బయట చూస్తున్నారు. అందుకే చెప్తున్నాం మనం మర జీవ జన్మ తీసుకున్నాము ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మ జ్ఞానాన్ని చెప్తున్నారు. సత్యయుగి స్థాపన ఆత్మలో సత్వ ప్రధాన సంస్కారాలు స్థాపన రచన జరిగితే అప్పుడు మన యొక్క స్థితికి తగ్గట్టు సమయం ఉంటుంది. నిన్న కల్పవృక్ష జ్ఞానం మీ యొక్క స్థితికి ఆధారపడి సృష్టి యొక్క సమయం ఉంటుంది అంటారు. ఈ వాక్యం నిన్న మురళిలో చెప్పారు, విద్యార్థులు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మనకి స్థాపన వినాశనం అన్న పదాలు అర్థమవుతాయి. తర్వాత స్థాపన వినాశనంలో మన కర్తవ్యం ఏంటన్నది బోధపడుతుంది. సో సత్యయుగాన్ని స్థాపించడంలో మీరు అందరూ సహయోగం ఇవ్వాలి అని చెప్పి బాబా అడిగారంటే బిల్డింగులు కట్టడంలో కాదు, సత్యయుగి సంస్కారాలు ధారణ చేయడంలో. మనం సత్యయుగి సంస్కారాలైన ఈ శాంతి ప్రేమ పవిత్రత స్నేహము సహయోగము దాత స్థితి ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మన ఆత్మలో స్థాపించాలి రచించాలి. రెండు పదాల అర్థం ఒకటే. సో ఈ రోజు నేను అభ్యాసం చేసేటప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం గనక చేస్తే రోజంతా శాంతితోటి వ్యవహరిస్తే అప్పుడు శాంతి నా ఆత్మలో రికార్డ్ అవుతుంది. అంటే సత్యయుగానికి సంబంధించిన నియమం ఏదైతే ఉందో చట్టం ఏదైతే ఉందో శాంతితోటి వ్యవహరించాలని చెప్పి అది ఆత్మలో స్థాపించబడింది. సత్యయుగి స్థాపనలో సంయోగం అంటే ప్రపంచాన్ని మార్చడం అన్నది తర్వాత సంగతి, ముందు స్వపరివర్తన. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అన్నారు. సో ఈ వాక్యాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే కల్పవృక్షాన్ని గుర్తు పెట్టుకోవాలి. సో ఇప్పుడు బాబా నుంచి నేను శక్తి తీసుకుని నేను స్వని అంటే దేహాభిమానంతో ఉన్న స్వని ఆత్మని ఆత్మాభిమాని స్థితికి తీసుకొచ్చాను. నా సంకల్పాల ద్వారా నా స్థితిని మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత నా నుంచి సంస్కారాలు నా సత్వ సంస్కారాలకు సంబంధించిన శక్తి అంతా నా నుంచి విశ్వంలోని ఆత్మలకి వెళ్ళినప్పుడు విశ్వంలోని ఆత్మలు పరివర్తన చెందారు. తో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అన్నారు. సో ఇప్పుడు సత్యయుగి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే తయారు చేస్తున్నారు అని అంటే ఏ ఆత్మలైతే తమ ఆత్మలో సత్యయుగి సంస్కారాలు ఆత్మ స్వధర్మమైన ఈ శాంతి ప్రేమ వీటన్నిటినీ స్థాపన రచన చేస్తారో అప్పుడు ఆత్మ యొక్క స్థితికి తగ్గట్టు ఆ సమయం వస్తుంది. యజ్ఞంలో సహయోగం ఇవ్వడం అంటే కూడా అర్థం అదే. శివ పరమాత్మ వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు మనందరినీ సహయోగం ఇవ్వమన్నారు అని అంటే యజ్ఞంలో మనలో ఉన్న తమో ప్రధాన సంస్కారాలన్నీ స్వాహ చేసేసి సత్యయుగి సంస్కారాలు స్థాపన చేయాలి. యజ్ఞ సేవ అంటే దాని అర్థం అది. సో ఈ రోజు నాలో గనక క్రోధం ఉంటే దీన్ని యజ్ఞంలో స్వాహ చేసేయడం అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి రోజంతా నా స్వధర్మం అది ఆ ధర్మ మార్గాన్ని నేను నడవాలి. ఊరికే సంకల్పం చేసి కనిపించిన వాళ్ళందరికీ నమస్తే చెప్పినట్టు ఓం శాంతిలు చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంకా మొత్తం సీన్ అంతా చూపించడం కాదు. నేను చెప్పేటప్పుడు అందరికీ ఓం శాంతి అని చెప్పి ఆ తర్వాత నా వ్యవహారంలో మాటల్లో ఆలోచనలో క్రోధాన్ని తీసుకొస్తే క్రోధమే రికార్డ్ అవుతుంది కానీ ఆ శాంతి రికార్డ్ అవ్వదు. సో ఈరోజు చెప్పేటప్పుడు ప్రాక్టికల్ గా మీరే చెక్ చేసుకొని చూడండి అసలు ఏం రికార్డ్ అవుతుందని నేను చెప్తాను ఏం చేస్తున్నామని. సో ఎవరినైనా చూడగానే ఓం శాంతి అని అంటున్నాం. అన్న తర్వాత ఆలోచన స్థాయిలోకి వచ్చేసరికి వీళ్ళకు కోపం ఎక్కువ, వీళ్ళు జ్ఞానంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది, ఏం పరివర్తన చెందారో ఏమో తెలీదు. పొద్దంతా కూర్చుని బాబా రూమ్ లో యోగం చేస్తారు కానీ అసలు వీళ్ళకు వచ్చినంత కోపం ఎవరికి రాదు అని ఆలోచన స్థాయిలో, వాక్ స్థాయిలో కనుక తీసుకొచ్చామంటే ఆత్మను ఏం రికార్డ్ అయింది? ఒకటి పరచింతన చేసే సంస్కారం, ఒకటి వ్యర్థం ఆలోచించే సంస్కారం. ఎవరి పట్ల మనకి శుభభావన లేదని అర్థం అంటే ఆత్మ యొక్క ఒరిజినాలిటీని చూడటం లేదు. సో అందరిలో ఉన్న ఇవే చూసుకుంటూ కూర్చుంటే అంటే ఆలోచించడం, చూడడం అంటే కళ్ళ ద్వారా వాళ్ళు ఎవరి స్వభావ సంస్కారాలు కనిపించవు. పదం వాడుతున్నాం చూస్తున్నాం అని కానీ యాక్చువల్గా ఆలోచించొద్దని దాని అర్థం. సో ఈ రకంగా అందరికీ నోటి ద్వారా ఓంశాంతిని చెప్పి ఆ తర్వాత ఈ మొత్తం అంతా వ్యర్థం ఆలోచిస్తే వ్యర్థమే రికార్డ్ అవుతుంది, వ్యర్థం ఆలోచించే సంస్కారం రికార్డ్ అవుతుంది. సో ఇంకప్పుడు ఆత్మలో తమో ప్రధాన సంస్కారం ఎక్కడ వినాశనం అయింది? సో మనం యజ్ఞసేవ చేస్తున్నాం అంటే చేయటం లేదు, మనలోని తమో ప్రధానతను యజ్ఞంలో స్వాహ చేశామా అంటే చేయలేదు. ఇంకా ఆ లెక్కన బాబా రచించిన యజ్ఞానికి ఏం సహయోగం ఇచ్చినట్టు మనము? అసలు మధువనం రావడం అంటేనే మహాయజ్ఞానికి రావడం అని ఒక మురళి ఉంది, మన ఛానల్లో కూడా రికార్డ్ చేసి పెట్టాం. సో అక్కడికి వెళ్ళాము అని అంటేనే యజ్ఞంలో అవన్నీ వేసేసి ఆ తర్వాత సతోగుని సంస్కారాలు ఏవైతున్నాయో సంకల్పాల ద్వారా రచించే స్థితిని తయారు చేసుకోవాలి. ఇది యాక్చువల్గా బాబా చెప్పే యజ్ఞసేవ. సరే అయిపోయిందేదో అయిపోయింది, ఈ రోజు నుంచి అన్నా ఇంకా మనము మనలోని తమో ప్రధాన సంస్కారాలన్నీ స్వాహ చేసేయడము అని అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని ప్రేమ స్వరూపాన్ని అని ఏదైతే అభ్యాసం చేస్తున్నామో ఇంకా ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి అని అంటే మన ఆత్మలో సత్యోగి సంస్కారాల స్థాపన చేయాలి. ఇక్కడ సత్యోగి సంస్కారాల స్థాపన జరిగితే అక్కడ బయట ఈ సత్యుగి సంస్కారాల ఆధారంగా మనం ఏదైతే కర్మలు చేసి పుణ్యాన్ని జమ చేసుకుంటామో ఈ పుణ్యాన్ని ఈ ప్రాప్తిని అనుభవించేది మనమే కాబట్టి అప్పుడు ఆ ప్రపంచానికి వెళ్తాం. తో సత్యుగి స్థాపనల సహయోగం ఇవ్వడము అని అంటే స్వపరివర్తన చేసుకోవడం, చేసుకుని మన ద్వారా సతో సంస్కారాల ద్వారా వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో శక్తి కిరణాలు అవి విశ్వమంతా వ్యాపించడానికి సహయోగం ఇవ్వాలి ఈరోజు. అందుకే కల్పవృక్ష జ్ఞానం అంత ఇంపార్టెంట్. అది చూపించి బాబా మీరు విశ్వానికి ఆధారమూర్తులు అన్నారు, ఉద్ధారమూర్తులు, పూర్వీకులు, పూజనీయులు అంటే ఈరోజు విశ్వంలోని ఆత్మలందరూ తమ దుఃఖాన్ని వినాశనం చేసుకుని వాళ్ళు కూడా జీవన్ముక్తికి అర్హులు అవడానికి నేనే ఆధారము అని ఎవరికి వాళ్ళు సంకల్పం చేసుకుని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి. సో యజ్ఞంలో సహయోగం అంటే స్వాహ చేసేసి తమోగుని సంస్కార స్వాహ చేసి సతోగుని సంస్కారం ఆత్మలో స్థాపన చేయాలి. ఈ పాయింట్ కనుక విద్యార్థులకు అర్థమైతే మళ్ళీ ఇంకెప్పుడు వినాశనం ఎప్పుడవుతుందా అని చెప్పి ప్రశ్న అడగొద్దు. మురళిలో బాబా ఏం చెప్తారంటే వినాశనం డేట్ ఏదో మీరే నాకు చెప్పాలి అంటున్నారు. సో వినాశనం డేట్ మీరే నాకు చెప్పాలంటే విద్యార్థులు మనకెట్లా తెలుస్తుంది బాబా కదా చేయాల్సిందని? మాటి మాటికి బాబా చెయ్యాలి, బాబా చెయ్యాలి అంటే పాఠం ఎవరికి చెప్తున్నాడేనా? ఇంకా అన్ని బాబా చేసేటంటే ఇంకా మనకు ఇన్ని పుంకలు పుంకాలు ఇన్ని మురళి చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఈ మూడు రోజుల సబ్జెక్టు వింటేనే బాబా ఎంత సబ్జెక్టు కవర్ చేశాడో అర్థమవుతోంది. సో మనము చెయ్యాలి, ఎందుకంటే సృష్టిని తమో చేసింది మనము, మన ఆత్మ సత్వం అయితే సత్యుగం వచ్చేస్తుంది. సో బాబా ఆత్మ సత్వం అయితే సత్యుగం రాదు కదా, ఆయన ఎలాగో జన్మ తీసుకోరు. సో చెయ్యాల్సింది మనమా బాబా? సో సత్వ సంస్కారాలు మన ఆత్మలో నిండాలి అంటే మనం పురుషార్థం చెయ్యాలా బాబా చెయ్యాలా? సో కాబట్టి విద్యార్థులు బాబా చూసుకోవాలి, బాబా ఎప్పుడు చేస్తారు, బాబా వినాశనం ఎప్పుడు అంటే బాబా మీరే డేట్ చెప్పాలి అంటే ఏ డేట్ చెప్పాలి ఆయనకి? నా ఆత్మలో తమో ప్రధాన సంస్కారాల వినాశనం యొక్క డేట్ చెప్పాలి బాబా. ఇదిగో ఈ డేట్ కి నేను నా యొక్క పాపాన్ని వినాశనం చేసేసుకుంటాను, నాలో ఉన్న తమో ప్రధానమైన సంస్కారాలు వినాశనం చేసుకుంటానని మనము బాబాకి డేట్ చెప్పాలి. అందుకే అదేదో మీరే చెప్పాలి నాకు అంటుంటాడు. మనం ఏంటంటే అంత దేహానికి వర్తింప చేసుకున్నాము, స్థూలంగా అర్థాలు తీసుకుంటాం కాబట్టి ప్రకృతి ఎప్పుడు భూకంపాలు వరదలు తెచ్చి ప్రపంచాన్ని అంత తీసేస్తుందా అని చెప్తారు. అది మనం చేసే పని కాదు కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అసలు మనం చేయాల్సింది ఆత్మలో తమో ప్రధాన సంస్కారాల వినాశనము, పాపం యొక్క వినాశనము, ఆత్మలో సతోయుగి సత్యయుగ సతోగుని సంస్కారాల యొక్క స్థాపన. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు, సత్యయుగంలో ఏవైతే నియమాలు నడుస్తాయో వాటిని తయారు చేసేవారు మీరే. మేము లా మేకర్స్ అనే స్మృతి ఉండటం ద్వారా ప్రతి అడుగు ఆలోచించి అర్థం చేసుకుని వేస్తారు. మీరు ఏ అడుగు అయితే వేస్తారో అది నియమంగా తయారవుతుంది. తర్వాత మీరు లా మేకర్స్, అందువలన నియమానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకూడదు. సో నియమానికి వ్యతిరేకంగా అంటే బాబా యొక్క చట్టాలకు వ్యతిరేకంగా అని అర్థం. మళ్ళీ దేహం వైపు వెళ్ళిపోకూడదు. సో ఈ బయట తినొద్దు, వైట్ అండ్ వైట్ యూనిఫామ్లు, ఇవన్నీ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు, స్నేహితులు అందరూ చెప్పిన వాళ్ళే. సో చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట తినొద్దు, అక్కడ అన్ని ఈగలు ఉంటాయి, వాంతులు అవుతాయి అని బయట తినొద్దు అన్న విషయం తల్లిదండ్రులే చెప్పారు, పాఠాలు చెప్పిన టీచర్లు చెప్పారు, ఆరోగ్యం పాడైనప్పుడు డాక్టర్లు చెప్పారు. మళ్ళీ అంత పరమాత్మ జ్ఞాన సూర్యుడైన పరమాత్మ ప్రత్యేకించి వచ్చి బయట తినొద్దని చెప్తాడా? సో ఆయన చెప్పేది ఏంటి ఇక్కడ, బయట నుంచి సంకల్పాలు తీసుకోకండి అంటున్నాడు. ఇది ఆత్మజ్ఞానం, మరజీవ జన్మ తీసుకున్నాం మనం ఇక్కడ. సో బాబా ఏది చెప్పినా ఆత్మకు వర్తింప చేస్తుంది. సో బయట తించి ఆత్మకు సంకల్పాలు అన్నది భోజనము. సో బయట నుంచి భోజనం తీసుకోవద్దు అని అంటే బయట ఉన్న తమో ప్రధానమైన సంకల్పాలని తీసుకోవద్దన్నది బాబా అర్థం ఇక్కడ. సో వాయుమండలం అంతా తమో ప్రధానం ఉంది కాబట్టి బయట నుంచి సంకల్పాలు తీసుకున్న ప్రేరకంగా తీసుకుంటాం. బయట ఏది జరుగుతున్నా కానీ దానికి సంబంధించి ఆలోచనలు చేసేస్తూ ఉంటే ఇంకా ఆత్మ బలహీనం అయిపోతుంది. సో అది తీసుకోవద్దంట. సో బయటవి తింటే హోటళ్ళ శుభ్రత ఉండదు కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది, తమో ప్రధానంగా ఉంటుంది అని ఏదైతే చెప్తారో శరీరానికి వర్తింప చేస్తామో ఇదే నియమం ఇక్కడ బయట బాబా ఆత్మకు చెప్తున్నాడు. బయట నుంచి సంకల్పాలు తీసుకోవద్దు అంటే బయట ఏదైనా జరుగుతుంటే దానికి సంబంధించింది ఆలోచించొద్దు. బాబా మురళిలో ఏదైతే ఇచ్చారో అది ఆలోచించాలి. అంటే ఆత్మకి సంకల్పాలు అన్నది భోజనం, జ్ఞాన భోజనం. సో ఎవ్వరూ పెట్టని భోజనం ఏదైతే ఉందో జ్ఞాన భోజనం, అది పరమాత్మ పెడతారు. సో పరమాత్మ యొక్క రోల్ ఏంటంటే ఎవరు చేయని పని ఆయన చేస్తారు. ఇక్కడ మనం ఏం చేసామంటే బాబాని అర్థం చేసుకునేటప్పుడు ఆయన ఏదో మనకు పనులు చేసి పెడతాడు అన్నట్టు, బాబా నాకు మందులు తెచ్చిచ్చాడు, బాబా కూరగాయలు తెచ్చిచ్చాడు, ఇంకా వాక్యానికి ముందు వెనక ఇంకా నోట్లేసుకొని తిరుగుతూ ఉంటాం ఇంకా ఆయనని. అలాంటి చిల్లర పనులు ఆయన ఏవి చేయడు. ఆయన అవతరించింది దేనికి, పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం అనేది జ్ఞాన యోగాల ద్వారా మనకి జ్ఞానాన్ని తెలియజేస్తారే తప్పితే మనం అంచనా ఊహించినట్టు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పేసి మన స్థితికి దిగజార్చేది ఆయన. ఆయన పాత్ర మీద అవగాహన అన్నది చాలా అవసరం. సో ఎవరు చేయని పనులు ఆయన చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరు మనకి జ్ఞాన భోజనం, స్థూల భోజనం ఎవరైనా పెడతారు, జ్ఞాన భోజనం పెడతారు ఆయన. సో దేవతలకు కూడా లభించని భోజనము బ్రాహ్మణులకు లభిస్తుంది అంటే ఏ భోజనం అది, జ్ఞాన భోజనం. బ్రాహ్మణులు అంటే ఎవరు, ఆత్మిక పిల్లలు. సో అందరూ పిల్లలు ఆత్మిక పిల్లలు అయినప్పుడు ఆత్మిక పిల్లలకు స్థూల భోజనం ఎందుకు పెడతారు శరీరాన్ని బుద్ధి ద్వారా వదిలేసినప్పుడు? సో ఆత్మిక తండ్రి పిల్లలకి జ్ఞాన భోజనాన్ని పెడతారు, అది దేవతలకు కూడా లభించదు అంటారు. సో దేవతలకి జ్ఞాన భోజనం ఉండదు. సో ఇక్కడ స్వయంగా పరమాత్మ నుంచి జ్ఞాన భోజనాన్ని తీసుకుని ఆత్మని శక్తిశాలిగా చేసుకుంటున్నాం, ఇది యాక్చువల్ గా అని చెప్పే అర్థం. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే లా మేకర్స్ అయిన మీరు ఏ సంకల్పం చేస్తారో, ఏ అడుగు వేస్తారో మిమ్మల్ని చూసి విశ్వమంతా అనుసరిస్తారు, అందువలన నియమానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకూడదు. సో బయట నుంచి ఏ సంకల్పము తీసుకోవద్దన్నది ఇక్కడ నియమము. ఈ నియమానికి వ్యతిరేకంగా బయట నుంచి ఏది తీసుకోవద్దు, అష్టశక్తుల్లోని సంకీర్ణ శక్తిని వాడాలి. సో అష్టశక్తుల్లోని సంకీర్ణ శక్తిని వాడడం ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదైనా కెమెరాతో షూట్ చేసేటప్పుడు బటన్ క్లిక్ చేస్తేనే ఫోటో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ద్వారా ఫోటోలు తీస్తే ఏమవుతుంది, మీరు బటన్ ప్రెస్ చేస్తేనే ఫోటో సేవ్ అవుతుంది, లేకపోతే కాదు. అదే విధంగా మీ కళ్ళతోటి ప్రపంచం అంతా కనిపిస్తుంది, కానీ మీరు ఆలోచిస్తేనే రికార్డ్ అవుతుంది, లేకపోతే కాదు. ఇది యాక్చువల్ సాక్షి స్థితి. సో కాబట్టి ప్రపంచం కళ్ళ ద్వారా ఏది కనిపించినా గాని ఆలోచనలు చేయొద్దు, కంటి ద్వారా ఏది కనిపించినా గాని ఇంకా పొద్దంతా తింటూ కూర్చుని ఆ తర్వాత అది తిన్న తర్వాత నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా పడుకునేస్తుంది. సో ఇలా మేము అంత కొంతమంది ఏమంటారంటే మేము ఏమీ చేయట్లేదు, ఇటు పాపము చేయట్లేదు పుణ్యము చేయట్లేదు. ఇదే ప్రశ్న బాబాని అడిగితే మీరు ఏమీ చేయకుండా కూర్చుంటే చేసేవాళ్ళు ముందుకెళ్ళిపోతారు అంటారు. సో మళ్ళీ అక్కడ మనకి మిగిలింది ఏముందంటే ఏమి లేదు. సో బాబా మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రోజు సత్యయుగి స్థాపనలో రుద్ర జ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇచ్చే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు, కొద్ది మందికే ఇచ్చాడు. సో ఆ కొద్ది మందిలో మనం ఉన్నాము. మనకెందుకు ఇచ్చానంటే మన భక్తి యొక్క ఫలం అది. సో అంత గొప్ప గౌరవాన్ని పరమాత్మ మనకి ఇచ్చినప్పుడు సంయోగం ఇచ్చేది, దాన్ని మనం గనక వినియోగించుకుంటే ఆ తర్వాత 84 జన్మలు అక్కడ సత్యత్రేతాయుగాల్లో రాజకుటుంబాల్లో సుఖపడవచ్చు. ఆ తర్వాత ద్వాపర కలియుగాల్లో పూజ్య దేవతా స్వరూపాలుగా భక్తులందరూ మనకి ఇచ్చే ఆ గౌరవం ఆ భావన కూడా మన ఖాతాలోనే వస్తుంది కాబట్టి 84 జన్మలు సుఖపడవచ్చు. సో మన జీవితంలో సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అన్నది ఈ సబ్జెక్ట్ అర్థమైతే మనమే చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి నియమానికి వ్యతిరేకంగా ఏ కార్యం కూడా చేయకూడదు. మీ ప్రజలందరూ మిమ్మల్ని అనుసరిస్తారు కదా, మిమ్మల్ని మీరు ఈ విధంగా భావించి ప్రతి కర్మ చేయండి. సో అందరూ ఏ రకంగా అనుసరిస్తారు, మనం అసలు ఎవరికి అందరు ఎవరికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇళ్లలో ఉండి చేస్తే అందరికి ఎట్లా తెలుస్తుంది అంటే సంకల్పాలు వెళ్తాయి కాబట్టి తెలుస్తాయి. కల్పవృక్ష జ్ఞానం, ఇంకా కల్పవృక్షాన్ని మర్చిపోద్దు. ఎంత మతి మార్పు ఉన్న వాళ్ళైనా కానీ కల్పవృక్ష జ్ఞానాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. సో మనం ఎంత ఇళ్లలో కూర్చుని మా మటుకు మేము బతుకుతున్నామన్నా కానీ సంకల్పాలు అయితే వెళ్తున్నాయి. సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని కర్మ చెయ్యండి. సో మిమ్మల్ని మీరు ఈ విధంగా భావించి ప్రతి కర్మ చేయండి. తర్వాత దీనిలో కూడా నంబర్ ఉంటుంది. సో ఈ నంబర్ అన్నది యాక్చువల్ గా బాబా హిందీలో మాట్లాడతారు కాబట్టి ఈ నంబర్ అన్న పదానికి అర్థం మార్క్స్. సో ఈ రకంగా పురుషార్థం చేస్తే కూడా మార్క్స్ ఉంటాయి, కానీ అవ్వడానికి అందరూ లా మేకర్సే. ఈ రోజు బాగ్దాద ఈ సభ చూసి సంతోషిస్తున్నారు. ఎంతమంది లా మేకర్స్ ఇక్కడ కలిశారు? ఇలా మిమ్మల్ని మీరు భావించి నడుస్తున్నారా? ఇక్కడ ఈ భావించి అన్న పదాన్ని బాబా వాడినప్పుడు భావము అంటే ఇక్కడ అర్థము, ఈ రకంగా అర్థం చేసుకుని మీరు ప్రవర్తిస్తున్నారా అని అడుగుతున్నారు. సో రెండు పదాలు వస్తాయి మురళిలో, ఒకటి భావము ఒకటి భావన. భావము అంటే అర్థము, భావించారా అంటే అర్థం చేసుకున్నారా అంటున్నారు. భావన అంటే ఫీలింగ్స్. సో ఈ శాంతి ప్రేమ లేదా భయపడడము ఆందోళన చెందము ఇవన్నీ ఫీలింగ్స్. భావము భావన అంటారు వాటిని, ఇక్కడ భావన. సో ఇలా మిమ్మల్ని మీరు భావించి నడుస్తున్నారా అంటే మిమ్మల్ని మీరు లా మేకర్స్ గా అర్థం చేసుకుని నడుస్తున్నారా అన్నది టీచర్ అయిన పరమాత్మ ప్రశ్న. సో ఇప్పుడే అర్థం చేసుకున్నామని సమాధానం ఇచ్చి ఇంకా ఈ రోజు నుంచి ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి. ఇంత పెద్ద బాధ్యతాదారులుగా భావించి నడిస్తే చిన్న చిన్న విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనే సూక్తి స్లోగన్ కూడా ఉంది కదా, ఈ స్లోగన్ సదా స్మృతి ఉంచుకోవటం ద్వారా అన్ని కార్యాలు సరిగా చేయగలరు. ఎవరెవరైతే ధారణ చేయడం కష్టము అని అనుకుంటారో వాళ్ళు చదువుకోవాలి ఈ వాక్యాలు. సో ఈ రోజు మన పైన ఇంత బాధ్యత ఉందని కనుక గుర్తు పెట్టుకుంటే చిన్న చిన్న విషయాలు చిల్లర విషయాలు ఏవైతే మనము బుర్రను ఇరికిస్తున్నామో ఇంకా ఇరికించడం మానేస్తాం. ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా మనది మనం చూసుకోవడం అంటే మన ఆత్మలో సత్యయోగి సంస్కారాలు స్థాపన అవుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇంకా ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా కానీ మనం వాళ్ళతో స్నేహంగా ఉంటాము, సంయోగ శక్తి ఉంటాము. మనం ఎంత బాగున్నా కానీ వాళ్ళు సరిగ్గా లేరు అని అంటే ఇక్కడ ఆత్మలో వ్యక్తులు రికార్డ్ అవ్వరు, సంస్కారాలు రికార్డ్ అవుతాయి. సో స్నేహంగా ఉన్న వాళ్ళతో ఎలాగో స్నేహంగా ఉంటాం, అదేం గొప్ప విషయం ఏం కాదు. మనతోటి స్నేహంగా ఉండని వాళ్ళు, మన పట్ల క్రోధంతో ఉన్న వాళ్ళు, మన పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల కూడా మనం స్నేహంగా ఉంటే ఇంకా స్ట్రాంగ్ సంస్కారాలు రికార్డ్ అవుతాయి. సో ఇక్కడ ఏ వ్యక్తి అన్న మనకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళ పట్ల మనం సంయోగ శక్తి వాడామంటే వాళ్ళు కూడా బాబాతో సంబంధం జోడించాలి, బాబాతోటి సర్వ సంబంధాలు జోడించి ఆయన సమానంగా అవ్వాలి, జ్ఞాన స్వరూపాలు అన్న శుభకామన చేశాము అంటే ఇక్కడ ఆ వ్యక్తి మన ఆత్మలో రికార్డ్ అవ్వరు, సంస్కారాలు రికార్డ్ అవుతాయి. ఇవి సత్యోగి సంస్కారాలు. ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా కానీ మనం మాత్రము సత్యోగి సంస్కారాలైన ఈ సహయోగము, స్నేహము, శాంతి వీటి ద్వారానే ప్రవర్తిస్తాము. సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి, వ్యక్తులు పరిస్థితులు రికార్డ్ అవ్వటం లేదు. మన ఆత్మ అన్న ఫస్ట్ లెసన్. తర్వాత మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకండి, మీ ఒక్కొక్కరి వెనక మీ రాజధాని ఉంది, వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు. అందువలనే నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనేది స్మృతి ఉండాలి. దీని ద్వారా అందరి స్వభావ సంస్కారాల యొక్క సమర్పణ సమారోహం త్వరగా జరుగుతుంది. సో మేము ఎవరి ఎక్కడన్నా సంఘటనలో వెళ్ళి సమస్యలు రాగానే మేము ఇంకా మనసా సేవ చేసుకుంటాము అంటారు, సంఘటనలో వెళ్ళము అని అంటున్నారు. సో మనసా సేవ చేసుకుని మాది మేము చేసుకుంటే మాది మాకే వస్తుంది అని అనుకోకండి. ఇక్కడ బాబా మీరు ఒంటరిగా లేరు, మీ సంకల్పాలు బయట మొత్తం వృక్షంలోని ఆత్మలు ఆఖరి ఆకు వరకు వెళ్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కర్మ చేయండి. అలా చేసినప్పుడు మీ అందరి స్వభావ సంస్కారాల యొక్క సమర్పణ సమారోహం, స్వభావాన్ని సమర్పణ చెయ్యండి అంటున్నాడు. సో దీని అర్థం ఏంటా అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే దాన్ని సమర్పణ చేస్తే, సమర్పణ అంటే బట్టలు మార్చేసి వైట్ అండ్ వైట్ వేసేసుకోవడం కాదు. అందుకే ఇక్కడ బాబా అర్థం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా ధారణ చేయాలి. అందుకే సమర్పణ అని దేనిని అంటారు అన్నది ఇక్కడ స్టార్టింగ్ లో ప్రశ్న అడుగుతున్నారు. దేహాభిమానంతో సమర్పణ అయిపోయారు, సమర్పణ లేదా సంపూర్ణ అర్పణ అయ్యారా? అయ్యారో లేదో చెప్పండి. దేహాభిమానంతో సంపూర్ణ అర్పణ అయిపోయారా? దీనిలో అవును అని ఎందుకు అంటున్నారు? స్వభావాలు అర్పణ అయ్యాయా? సో ఇక్కడ మౌంట్ అబుల సమర్పణ సమారోహం జరుగుతుంటే 70లో వచ్చిన మురళీది. తో సమర్పణ అంటే అందరు ఏమనుకుంటున్నారంటే రంగు బట్టలు తీసేసి తెల్ల చీరలు కట్టుకుని సెంటర్లలో ఉంటే ఇది సమర్పణ, ఇలాంటి వాళ్ళని బాబా నిమిత్తం చేశారు అన్నది మనం తీసుకున్న అర్థం. సో డ్రెస్ బాహ్యంగా మార్చడం అన్నది అర్థం అని ఎందుకు తీసుకున్నామంటే మన జీవ జన్మ తీసుకున్నాం అనే విషయం మర్చిపోయాం కాబట్టి. సో ఇక్కడ బయట దేహానికి తెల్ల బట్టలు వేసామా, రంగు బట్టలు వేసామా, ఫరిష్తా డ్రెస్ వేసామా అన్నది పాయింట్. ఫరిష్తా డ్రెస్ వేయమంటున్నాడు యాక్చువల్గా, కానీ మనం ఏం చేసాం, దేహాభిమానం ద్వారా వైట్ డ్రెస్ వేసుకుంటే సమర్పణ అనుకున్నాం. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, దేహాభిమానంతో సంపూర్ణ సమర్పణ అయిపోయారా, దీనిలో అవును అని ఎందుకు అంటున్నారు? సో డ్రెస్సులు మార్చగానే, బట్టలు వైట్కి మార్చగానే ఎవరికి వాళ్ళు మేము సమర్పణ అయిపోయామని అనుకుంటున్నారు కాబట్టి దీనిలో అవును అని ఎందుకు అంటున్నారు? స్వభావాలు అర్పణ అయ్యాయా అంటున్నారు. తో స్వభావాన్ని అర్పణ చేస్తే సంపూర్ణంగా అక్కడ సమర్పణ అయినట్టు. స్వభావము, స్వ అంటే ఎవరు? ఆత్మ. స్వభావాన్ని అంటే దేహంతో కూడుకున్న అర్థాలు ఏవైతే తీసుకుని దేహాభిమానంలోకి వచ్చామో దీన్ని అర్పణ చేశారా అని అంటున్నారు. అని తర్వాత ఏమంటున్నారంటే స్వభావాల అర్పణ యొక్క సమారోహం ఎప్పుడు చేస్తారు అంటే మన సొంత అర్థాలు తీసేశాం కదా బాబా ప్రతిదీ. ఇప్పుడు ఇందులో ఈ మురళి అందుకే అంటే నేను చదివేటప్పుడు వెనకది ఫస్ట్ చదివాను, కానీ యాక్చువల్గా బాబా ముందునే ఇక్కడ మనము లా మేకర్స్ నియమము అంటేనే మనం అర్థాన్ని మార్చేసాం దేహానికి. దానివల్ల ఎన్ని సమస్యలు రావాలో అన్ని వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులు అసలు ముందుకే వెళ్ళలేదు. కానీ ఇక్కడ బాబా అందుకే ఎప్పుడు 70లోనే చెప్పారు ఏమని, స్వభావాల అర్పణ యొక్క సమారోహం ఎప్పుడు చేస్తారు? ఆ దర్పణంలో ఇక్కడ మీరు కన్యల సమారోహం జరిపే వచ్చారు కదా, కానీ బాగ్దాద స్వభావాల సమర్పణ సమారోహం జరపాలనుకుంటున్నారు, అది ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. అంటే ఎప్పుడు మీ అర్థాలు మారుస్తారు అంటున్నారు. తో అందుకే విద్యార్థులు స్వభావము అంటే స్వ ఆత్మ, ఆత్మిక భావం తీసుకోవాలి. దేహానికి స్వ ఎప్పుడు దేహం కాదు. సో దేహానికి వర్తింప చేసుకుని దాని యొక్క అర్థాలు తీయొద్దు. సో దాని యొక్క సమర్పణ సమారోహం ఎప్పుడు చేసుకుంటారు అంటారు. అంటే ఎప్పుడు మన అర్థాలన్నీ ఇంకా వేసేస్తాము అని, మీ అర్థాలని మార్చండి అంటున్నాడు. సో అందుకే స్వభావాలని అంటే మన దేహానికి వర్తింపజేసే అర్థాలు వీటన్నిటినీ యజ్ఞంలో సమర్పణ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. సో ఆ రకంగా చెయ్యాలి అంటే మనం ఇంతకు చేసామా లేదా అన్న దానికి చెక్కింగ్ కూడా చెప్తున్నారు. నేను అందుకనే ఒక దర్పణాన్ని తీసుకొచ్చాను అంటున్నారు బాబా. ఆ దర్పణంలో మూడు విషయాలు చూస్తున్నారు. అంటే ఇంతకు సమర్పణ అయ్యారా లేదా అనడానికి చెకింగ్ పాయింట్, స్వభావాల సమర్పణ, దేహాభిమానం యొక్క సమర్పణ, సంబంధాల యొక్క సమర్పణ, దేహం అంటే కర్మేంద్రియాల తగుల్పాటు యొక్క సమర్పణ. మూడు విషయాలను దర్పణంలో చూస్తున్నారు. ఎప్పుడైతే స్వభావాల సమర్పణ సమారోహం అవుతుందో అప్పుడే సంపూర్ణ మూర్తి యొక్క సాక్షాత్కారం అవుతుంది. సమర్పించడము అని అంటే ఇక్కడ బాబా మీరు పూర్తిగా సమర్పణ అయ్యారా అన్న దానికి చెకింగ్ పాయింట్ స్వభావాలని సమర్పణ చేయాలి. ఎక్కడ? రుద్రజ్ఞాన యజ్ఞంలో బుద్ధి ద్వారా, సంకల్పాల ద్వారా, దేహాభిమానం యొక్క సమర్పణ. తో స్వభావాల సమర్పణ ఏ రకంగా చేస్తాము? ఇంక ఇప్పటి నుంచి నేను ఆత్మని, నేను మరజీవ జన్మ తీసుకున్నాను, సో ఇంకా ఏది వర్తింప చేసుకున్నా ఆత్మకి వర్తింప చేసుకున్నానన్న సంకల్పం చేసుకోవాలి, దృఢంగా చేసుకోవాలి. తర్వాత దేహాభిమానం యొక్క సమర్పణ ఎలా చేస్తారు? నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పాన్ని ఇక్కడ మార్చాలి. ఒకప్పుడంతా ద్వాపర నుంచి నేను దేహము అని ఫిక్స్ అయిపోయాం, సో ఇప్పుడు నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని పూర్తిగా మన యొక్క అనాది రూపంలోకి వచ్చాలి. ఆ తర్వాత ఐదు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపంలోకి వచ్చామంటే దేహాభిమానాన్ని వదిలేసినట్టు సంబంధాల యొక్క సమర్పణ. సో ఇంకా సర్వ సంబంధాలు బాబాతోనే జోడిస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్న దేహ సంబంధాలన్నీ ఆత్మిక సంబంధాలు అయిపోతాయి. ఇలా ఆత్మిక సంబంధాలు అయిపోయిన తర్వాత సేవ అన్నది ఇంటి నుంచే మొదలవుతుంది కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈశ్వరీయ సేవాదారులు అన్నది, ఈశ్వరీయ ఆత్మిక సోదరులు అన్నది సంకల్పం ద్వారా చేయాల్సిందే కాబట్టి అందరిని పట్టుకుని అన్న అక్క అని చెప్పేసి బాబా జ్ఞానాన్ని అంతే కచ్చిలా చేసి పడేశారు. ఏంటి బ్రహ్మకుమారిల వాళ్ళని పట్టుకుని వీళ్ళని ఎవరినైతే అనకూడదో వాళ్ళందరినీ అన్న అక్క అని పిలుస్తానని, భాష మార్చమని లేదైనా భావాన్ని మార్చమంటున్నాడు. స్వభావము అర్థాన్ని మార్చమన్నాడు, సంకల్పం మార్చి ప్రవర్తనలో తెమ్మన్నాడే కానీ అందరిని పట్టుకుని అన్న అక్క అని కుటుంబ సభ్యులను పిలిచేసి ఏంటి వీళ్ళు ఇలా పిలుచుకుంటున్నారా అని చెప్పేసి అందరిని ఆశ్చర్యానికి ఇది చేసి అసలు ఇలాంటి జ్ఞానం మాకు వద్దే వద్దు అని వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాము అంటే దానికి డైరెక్ట్ గా మనమే బాధ్యులము. ఆ పాపాన్ని పూర్తిగా మనమే తీసుకోవాలి. ఈరోజు పతిని అన్నయ్య అని పిలవద్దు అని శ్రీమతం ఉంది, మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి, ఇక్కడ నేను చెప్పట్లేదు. ఆ రకంగా పిలవడం వల్ల చాలా మంది ఆయన దూరం అయ్యారు. బాబాకి దూరం అయితే వచ్చే నష్టం ఏంటి? ముక్తి జీవన్ముక్తిని పొందలేరు. అంటే ముక్తి జీవన్ముక్తికి వంచితం చేసేసాం ఆత్మల్ని. మరి ఆ పాపాన్ని ఎవరు మోయాలంటే ఎవరైతే పతిని అన్నయ్య అని పిలిచారో, ఎవరైతే భార్యని అక్కయ్య అని పిలిచి సంబంధాలని భాషాపరంగా మార్చారో వాళ్ళ ఖాతాలోకి ఆ పాపం వస్తుంది. ఆయన చెప్పేది ఆత్మజ్ఞానం అయినప్పుడు, భావాన్ని మార్చమన్నప్పుడు మనం భాషని మార్చామని కూడా ఒక మురళిలో అన్నాడు. సో ఈ జ్ఞానం అర్థమైన తర్వాత బాబా మిమ్మల్ని అందరూ గమనిస్తున్నారు, మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు అని చెప్పినప్పుడు మన కర్మల ఖాతానే మన ఖాతాలోకి కాకుండా విశ్వంలోని ఆత్మలది కూడా మనకే వస్తుంది. ఎందుకంటే వేర్ల దగ్గర మనమే కూర్చుని ఉన్నాం. ఈరోజు స్వభావం అని ఏదైతే బాబా చెప్తున్నారో అర్థాన్ని ఆత్మస్థితిలోకి అర్థం చేసుకోమన్నారే కానీ, ఇలా పతిని అన్నయ్య అని పిలిచి, ఇలా అక్కయ్య అని పిలిచి, ఇంట్లో అన్ని ఇలా భాషాపరంగా మార్చి బాబాకి గనక దూరం చేస్తే మనము వాళ్ళని వంచితుల్ని చేశాము ముక్తి జీవన్ముక్తి నుంచి. ఇంకా ముక్తి జీవన్ముక్తి నుంచి వంచితులు చేస్తే ఇంకా అది ఎంత పాపపు ఖాతా జమ అయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అదంతా మన ఖాతాలకే వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మాకు రోగాలు ఎందుకు వచ్చాయి, నాకు యోగం ఎందుకు నిలబడటం లేదు, నేను ఎందుకు యోగం చేసుకోలేకపోతున్నాను, ఇంత చేసినా నేను బాబాకి చెప్పినా గానీ నాకు రోగాలు ఎందుకు వస్తున్నాయి, సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి, ప్రకృతి ఎందుకు ఈ రకంగా ఈ ప్రశ్నలు అడగొద్దు, ఎందుకంటే పాపపు ఖాతా జమ చేస్తున్నాం కాబట్టి. అసలు ఆయన వచ్చిందే ముక్తి జీవన్ముక్తికి ఇవ్వడానికి అయినప్పుడు అందరి జీవితాల్లో దుఃఖాన్ని తీసుకొస్తామా, లేకపోతే అందరి జీవితాల్లో సుఖాన్ని నింపుతామా? సో కాబట్టి ఇప్పటి నుంచి ఎవరెవరైతే భాషాపరంగా ఆ రకంగా మాట్లాడి అసలు ఈ జ్ఞానం ఏంటి ఇలా ఉందా అని చెప్పేసి జనాలకు ఒకలాంటి ఏవగింపు కలిగించామో ఇంక ఇప్పటి నుంచి మానుకోవాలి. లేదు పర్లేదు పాపపు ఖాతా వచ్చినా పర్లేదు అంటే ఇంకా ఆ తర్వాత ఏడ్చేటప్పుడు బాబా ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్న అడగొద్దు. ఎందుకంటే కర్మలు మనం ఆచరిస్తున్నాం, మనము సోమరితనం వల్ల మనం మురళి చదువుకోలేదు. ఈరోజు జ్ఞానం విషయానికి వచ్చేసరికి వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అని చెప్పి బయట చూస్తున్నామే కానీ యాక్చువల్గా మనం మురళి ఇప్పుడు మేమంతా తీసుకుని చదువుకోలేదా? సో ఈ రోజు మనం మురళి చదవటం లేదంటే అది మనలో ఉన్న సోమరితనం అంతే. ఒకరిని తప్పు పడుతూ కూర్చుంటే అదే సంస్కారం రికార్డ్ అవుతుంది, ఇంకెప్పటికీ కల్పనలు అందరినీ తప్పు పడుతూ కూర్చుంటాము, ఇంకా మన ప్రయత్నం అన్నది ఏమీ ఉండదు. సో అవతల వాళ్ళని తప్పు పడుతూ కూర్చుంటే పుణ్యం జమ అవుతుందా పాపం జమ అవుతుందా? సో అవతల వాళ్ళని తప్పు పడితే సంస్కారం ఏం రికార్డ్ అయింది? పరచింతన, ఆత్మశక్తి తగ్గిపోతుంది. ఆత్మశక్తి తగ్గిపోతే అన్ని భ్రష్ట కర్మలు చేస్తే పాపం జమ అవుతుంది, ఇంకా అక్కడ మనం ఏం చేసినట్టు. సో కాబట్టి ఇక్కడ ఈ మురళిలో బాబా ఏదైతే స్వభావము అని అంటున్నారో అన్నిటినీ ఇంక ఇప్పటి నుంచి బాబా చెప్పేవి ఆత్మకు వర్తింప చేయాలి. ముఖ్యంగా భోజనం విషయానికి వచ్చేసరికి కూడా ఇక్కడ పరమాత్మ ఒక్కరే జ్ఞాన భోజనం పెడతారు, ఇంకెవ్వరు పెట్టరు. అది కూడా బ్రాహ్మణులకి పెడతారు, బ్రాహ్మణులు అంటే ఆత్మిక పిల్లలకి. సో ఈ భోజనం ప్రపంచంలో ఎవరికీ దొరకదు, అంటే ఆత్మ బలహీనంగా అయిపోయిన ఆత్మని సంకల్పాల భోజనం ద్వారా శక్తిశాలిగా చేస్తున్నాడు తల్లి అయిన పరమాత్మ. సో ఇలా ఒక్కొక్కటి మీరు ఆత్మకు వర్తింప చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇంకా ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది మన జీవ జన్మ, కల్పవృక్ష జ్ఞానము, ఇవి గుర్తు పెట్టుకున్నా గానీ చాలా మరి చాలా ఏంటి పూర్తిగా జ్ఞానం కరెక్ట్ గా అర్థమవుతుంది. సో ఇది బాబా లా మేకర్స్ అని చెప్పి ఈరోజు బిరుదు ఇస్తున్నానని చెప్తారు. సో లా మేకర్స్ గా ఏం చేయాలన్నది ఈ రాబోయే 4 రోజుల్లో తెలుసుకుందాము.